Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఫిబ్రవరి 12, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా అయితే ఏ రోజు ఆ రోజు ఆ రోజు స్పెషాలిటీని బట్టి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కడో ఒక చిన్న మిస్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అలా మిస్ అయినా కూడా ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్, ఆ మనిషి గురించి లేదా ఆ సంఘటన గురించి మనం నెక్స్ట్ రోజైనా మాట్లాడుకోవచ్చు, అదేం పెద్ద విషయం కాదు. అసలు మిస్ చేసుకోకుండా అప్పటికైనా గుర్తొచ్చింది అదే సంతోషం అన్న ఉద్దేశంలో నేను చాలాసార్లు అట్లా చెప్తూ ఉంటాను. అంతే కదా, ఏదైనా సరే మనకి ఆ మనిషి గురించి అప్పుడు మేబీ మనకు తట్టకపోవచ్చు, కానీ అదే రోజు ఎవరైనా వాట్సాప్ పంపించడమో అట్లాంటివి ఏమైనా చేశారనుకోండి సడన్గా గుర్తొస్తుంది, అర్రే మనం అనవసరంగా ఇది మిస్ అయ్యామే అని. అలా ప్రతిసారి అవుతూ ఉంటుంది. బట్ మనకు ఆ మనిషి మీద ఉన్నటువంటి అభిమానము ఎప్పుడైనా వాట్సాప్ రూపంలో ఇంకెవరైనా గుర్తు చేసినప్పుడు అర్రే మనం ఇది ఎలా మిస్ అయ్యామా అని అనిపిస్తూ ఉంటుంది. అలా నాకు నచ్చిన వ్యక్తి ఘంటసాల గారి గురించి నిన్న నాకు వాట్సాప్ వచ్చింది, అది కూడా రాత్రి. అర్రే అనిపించింది నిన్న ఆయన వర్ధంతి. ఆ సందర్భంగా ఒకళ్ళెవరో ఒక మంచి ఆర్టికల్ని ఎప్పుడో జ్యోతిచిత్రంలో వేసిన దాన్ని ఒకళ్ళు ఫార్వర్డ్ చేశారు. సరే, అసలు అంటూ వాళ్ళు ఫార్వర్డ్ చేశారు, బాగుంది. కానీ అది నేను ఎలా మిస్ అయ్యానా, అర్రే అసలు ఘంటసాల గారి వర్ధంతి గురించి నాకు కొంచెం ముందు గుర్తున్నా నేను, అర్రే స్పెషల్ చేసేదాన్నే అనిపించింది. కానీ మహానుభావుల గురించి అదే రోజు మాట్లాడక్కర్లేదు, ఆ తర్వాత రోజు మాట్లాడినా అవన్నీ ఏమాత్రం తగ్గదు. అందుకనే నిన్నటి వర్ధంతి సందర్భంగా క్రొవ్విడి చిన్నం రాజు గారు అని చెప్పి ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి జ్యోతిచిత్రలో 19 ఏళ్ల క్రితం ఒక ఆర్టికల్ ప్రచురితమైంది. ఆ ఆర్టికల్ని యథాతథంగా నాకు ఒకళ్ళు ఫార్వర్డ్ చేశారు. మరి దాన్ని నేను ఇప్పుడు ఆయన అలా అనుకున్నారట ఇలా అనుకున్నారట అని చెప్పే కన్నా కూడా దాన్ని ఫస్ట్ పర్సన్లో, అంటే యాజ్ ఇట్ ఈస్గా ఆయనే మాట్లాడుతున్నట్టుగా చెప్తే బాగుంటుంది కదా. అందుకనే ఇవాళ ఆ విషయం, అంటే చాలామందికి మరి ఫార్వర్డ్ అయిందేమో నాకు తెలియదు, నాకైతే ఫార్వర్డ్ అయింది నాకు బాగా నచ్చింది, అందుకని మీ అందరికీ చెప్దాము అన్న ఉద్దేశంలో ఇవాళ ఘంటసాల మాస్టర్ గారిని తలుచుకుందామని ఒక చిన్న ప్రయత్నం. ఫిబ్రవరి 11వ తారీఖు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి, ఎస్పెషల్లీ ఒక సంగీత లోకానికి ఒక విషాదకరమైనటువంటి రోజు. 45 ఏళ్ల క్రితం అమర గాయకులు ఘంటసాల మాస్టారు మనల్ని దుఃఖసాగరంలో ముంచేసి అక్కడ దేవతలందరికీ కూడా తన అమృత గళంలో మంచి మంచి పాటల్ని వినిపించడానికి స్వర్గానికి వెళ్ళారు. అయితే ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి ఇన్నేళ్ళైనా కూడా తెలుగువారు ఇప్పటికీ ఆయన తలుచుకొని రోజు అంటూ ఉండదు, ఆయన పాట వినని రోజు అంతకన్నా ఉండదు. ఎందుకంటే మనకి సాధారణంగా భగవద్గీత అనగానే అదేదో ఎవరింట్లోనైనా ఏదైనా ఎవరైనా పోయారేమో అందుకని పెట్టారేమో అని అనుకునే స్థాయికి ఇప్పుడు జనాలు వచ్చారు. కానీ మామూలుగా అయితే గనక భగవద్గీత అనేది ఆయన గొంతులో వింటే ఎంత ప్రశాంతంగా, ఎంత నిర్మలత్వంగా, అంటే మనకి ఒక కర్తవ్యాన్ని బోధిస్తున్నట్టుగా ఉంటుంది. ఓకే ఇది ఫెయిల్ అయిందా, నెవర్ మైండ్, ఇంకొక ప్రయత్నం చేయి, ఇంకొక దాంట్లో నువ్వు సక్సీడ్ అవుతావని. నిజంగా భగవద్గీతని గనక కరెక్ట్గా అర్థం చేసుకుంటే అందులో మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయి. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనకి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ అయిపోయింది భగవద్గీత అనగానే, ఎవరన్నా పోతే ఇంట్లో అప్పుడు ఆ క్యాసెట్ పెడతారు అన్నట్టుగా తయారైపోయింది. ఎస్పెషల్లీ ఎక్కడైనా సరే ఘంటసాల గారి గొంతులో భగవద్గీత వినపడితే అర్జెంటుగా ఏంటండి ఏం జరిగింది ఎవరన్నా అని ఆ క్వశ్చన్ మార్క్ అర్ధోక్తిలో ఆపేస్తూ ఉంటారు. విచ్ ఇస్ ట్రూలీ వెరీ పథెటిక్. ఎందుకంటే అలాంటివి అంటే ఇది ఇందుకు, ఇది ఇందుకు, పొద్దునైంది సుప్రభాతం వినపడుతోంది సుబ్బలక్ష్మి గారి గొంతులో అని అంటే ఆహా ఓకే అదొక రకమైన పవిత్రత, ఘంటసాల గారి గొంతులో భగవద్గీత అనగానే అదొక రకమైన వాతావరణం. ఇలా మనం కన్ఫైన్ చేసాం తప్ప నిజానికి భగవద్గీత అనేది చాలా ఇన్స్పైరింగ్గా మనకి కర్తవ్య బోధ చేసేటటువంటి ఒక విషయం అనేది మనము ఎందుకు విస్మరిస్తామనేది నాకు తెలియదు. అండ్ భగవద్గీత ఇంకా చాలామంది చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసిన, అదేంటో ఈయన చెప్పినంత ఏమంటారు నిష్కామకంగా ఎటువంటి ఒక రాగద్వేషాలు లేకుండా అలాగ ఒక భక్తి ప్రపత్తులతోటి నిజంగా ఆ మధ్యలో వచ్చే మ్యూజిక్ కానీ అవి కానీ విశ్వరూప సందర్శనం అవన్నీ వింటే ఘంటసాల గారు ఆయన అంటే చివరి స్టేజ్లో చెప్పారు అని అనిపించదు. అసలు ఎంత ఇన్స్పైరింగ్గా ఎంత బాగా ఉంటుందంటే అది వింటుంటేనే ఆహా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి భగవద్గీత ప్లస్ మామూలుగా ఏవైనా భక్తి గీతాలు, ఎందుకు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసినటువంటి పుష్ప విలాపం అది కూడాను మనం చదవడం వేరు. ఆయన ఆయన పెయిన్ఫుల్ గొంతుతోటి నేను ఒక పూల మొక్క కడ నిలిచి చివాలను కొమ్మ వంచి అని ఆయన చెప్తూ ఉన్నప్పుడు నిజంగానే అవురా ఎంత దయలేని వాళ్ళు ఈ ఆడవాళ్ళు అని ఆయన అంటున్నప్పుడు నిజంగానే కదా అసలు ఎందుకురా ఇట్లా ఉంటారు జనాలు అని అనిపించేటంతలా మనల్ని ప్రేరేపించినటువంటి ఆయన గొంతు. ఆయన గొంతులో ఏదో మ్యాజిక్ అయితే ఖచ్చితంగా ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తి గీతాల దగ్గర నుంచి మొదలు పెడితే సినిమా పాటలు, అసలు కొన్నాళ్ళు తెరతీయగర ఆ పాట విన అంటే ఆ కీర్తన వినకుండా వెంకటేశ్వర స్వామి గుళ్ళో అసలు ఏదన్నా ఒక మేలుకొల్పు కార్యక్రమాలు పెడుతున్నారంటే విచిత్రంగా ఉండేదిట. ఎవరికైనా సరే ఆ పాట వింటే ఆహా, కళ్ళు మూసుకుంటే చాలు వెంకటేశ్వర స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కరిస్తుందేమో అనిపించేటంతలా ఉంటుంది. అలాగా ఇంకా ఘంటసాల గారి గురించి ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది అయితే ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన గడంలో ఉన్నటువంటి ఆ అమృతధార మనము ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మనం వింటూనే ఉంటాం, రేడియోలో అనుకోవచ్చు, లేదు ఏదైనా ఒక మూవీస్లో కూడా కొన్నిసార్లు కొన్ని క్లిప్పింగ్స్ అవి పెడుతూ ఉంటారు. మన కారులో వెళుతున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొంచెం 70s 80s ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతాయి, పెట్టమని మరీ మరీ అడిగి మరీ వాళ్ళు వింటూ ఉంటారు. మరి అలాంటి అమరగాయకుడు అని అంటూ ఉంటారు, అలాంటి గాయకుడితో సన్నిహితంగా ఉన్నటువంటి క్రొవిడు వారు జ్యోతిచిత్రలో 19 ఏళ్ల క్రితం ఒక ఆర్టికల్ని రాశారు. అంటే ఆర్టికల్ అప్పుడు ప్రచురితమైంది, అది అంతకుముందు ఎప్పుడు రాశారో తెలియదు, కానీ ఆయన గురించి రాసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి రాసుకున్నారు. ఘంటసాల గారు ఈయన కలిసి ఎలా లైఫ్ను లీడ్ చేశారు, చాలా ఏళ్ళు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారట. సో ఆ సందర్భంగా అంటే మరి ఆయన అలా చేశారు అప్పుడు వీళ్ళు ఈయన ఇక్కడికి వెళ్ళారు ఇట్లా చెప్పి ఇంకా దాన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే కన్నా కూడా ఇన్ ఫస్ట్ పర్సన్, నేను ఎప్పుడూ అదే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను, ఇన్ ఫస్ట్ పర్సన్ ఆయన ఏం చెప్పారు అనేది ఈ చిన్న విరామం తర్వాత నేను స్టార్ట్ చేస్తాను.
భా అందరికీ నమస్కారం. నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఘంటసాల గారితో సాన్నిహిత్యంగా మెలిగినటువంటి కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. దాంట్లో క్రొవ్విడి చిన్నం రాజు అనే ఆయన ఒకరు. ఆల్మోస్ట్ 19 క్రితం ఆయన జ్యోతి చిత్రంలో ఘంటసాల గారి మీద ఒక వ్యాసం రాస్తే అది ప్రచురితమైంది. నిన్న ఘంటసాల మాస్టర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ వ్యాసాన్ని నాకెవరో పంపించారు వాట్సాప్లో. అది నాకు బాగా నచ్చింది. అంటే కొన్ని అందరికీ తెలిసినవి, కొన్ని ఎవరికి తెలియనివి, కొన్ని కొత్త సంగతులు అవి ఉన్నాయి. సో వాటిని పరిచయం చేద్దాం మీకు కూడా అన్న ఉద్దేశంలో బెటర్ లేట్ దాన్ నెవర్. నిన్న వర్ధంతి అయితే ఇవాళ ఆయన గురించి మాట్లాడుకోకూడదని ఏం లేదు కాబట్టి ఇవాళ నేను ఆ విషయాన్ని ఇన్ ఫస్ట్ పర్సన్ క్రొవ్విడి గారి ప్లేస్లోనే ఉండి చెప్తున్నాను. సో ఇప్పటి నుంచి నేను చెప్పబోయేదంతా కూడాను క్రొవ్విడి చిన్నం రాజు గారి వర్షన్ అన్నమాట. ఇలా నేను ఈ రోజున ఆయన గురించి రాయాల్సి వస్తుందని నేను ఏ రోజు ఊహించలేదు. మేబీ ఊహించి ఉంటే ఆయనతో గడిపిన సుదీర్ఘ జీవితంలో ప్రతి క్షణాన్ని ఒక చెరగని జ్ఞాపకంగా దాచుకొని ఉండేవాడిని. ఎన్నో సంఘటనలు, ఎంతో జీవితం, అలా 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 ఎన్నిటినో ఎంతనో ఆయనకి సంబంధించి నేను పారేసుకున్నాను. ఎప్పుడు అంటుంటారు చూడండి, విలువైన వాటికి అవి మన దగ్గర ఉంటే వాటి విలువ మనకు అస్సలు తెలియదు. ఎప్పుడైతే అది కనపడకుండా పోతుందో అప్పటి నుంచి అదొకటి ఉండాలి, అదొకటి ఉండాలని మనం వెతుకుతూనే ఉంటాం దాని గురించి. ఆయన జ్ఞాపకాలు కూడా అలాంటివే. ఎప్పుడో ఘంటసాల చౌటుపల్లి నుంచి విజయనగరం దొంగతనంగా పారిపోయి వచ్చేసాడు. అది ఏంటి, వేలికి ఉన్న ఉంగరాన్ని అమ్మేసుకుని. మరి చిన్న కుర్రాడు, సంగీతం అంటే అంత ఇంత పిచ్చి కాదు. అదంతా తర్వాత ఆయన చెప్తుండగానే తెలిసిన సంగతి. నేను నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు ఘంటసాల మా ఇంటికి వచ్చాడు. చదువు లేదు, సంధ్య లేదు, సరే మా పిల్లాడిని ఆడిస్తూ ఇక్కడే ఉండు అని మా తాతగారు ఘంటసాలకు చెప్పి మా ఇంట్లో ఉంచేశారు. దిక్కు దివాణం లేదు, పసితనం, ఉండిపోయాడు. ఆ ఉండిపోవడం ఉండిపోవడం విద్వాంసుడు అయ్యాక కానీ విజయనగరం పొలిమేర దాటలేదు. 1944 ఘంటసాల మొట్టమొదటిసారిగా మద్రాసు వెళ్ళారు. అప్పటి వరకు విజయనగరీయుల సహచర్యంలోనే ఘంటసాల ప్రతిభ బాగా పదునెక్కింది. సరే, నేను పెరిగి పెద్దవాడిని అయ్యాక నాకు పెద్దగా తిన్నగా చదివేమో అబ్బింది కాదు. 1954లో నేను ఘంటసాల ఆదరణను పురస్కరించుకొని నేను కూడా మద్రాసు వెళ్ళిపోయాను. అప్పటి నుంచి ఘంటసాల సిఫార్సు చేసి విజయనగరంలో టీచర్గా ఉద్యోగం వేయించే వరకు మద్రాసులో ఘంటసాలతో నా జీవితం అనుక్షణం ఒక అద్భుతంగా సాగింది. మా కళ్ళ ముందర ఘంటసాల ప్రపంచమంతటా వేయనోళ్ల కీర్తింపబడుతుంటే విపరీతమైన ఆనందంగాను ఆయన వైభవము ప్రాభవము అవన్నీ రుచి చూస్తూ గొప్ప పొగరుగాను ఉండేది. ఆఫ్కోర్స్ ఆయన కూడా అంత ప్రేమగాను చూసుకునేవారు. సావిత్రమ్మ గారు నిజంగా తల్లిలా చూసుకునేవారు. ఇంకేముంది, జీవితం మహా ఆనందంగా గడిచింది. ఈ శతాబ్దంలో తెలుగు సినీ సంగీతానికి ఒక రూపాన్ని అద్భుతమైన సౌందర్యాన్ని అందించినటువంటి కీర్తివంతుడు నాకు స్నేహితుడు కావడం నా జీవితంలో నేను చేసుకున్నటువంటి ఒక పెద్ద గొప్ప అదృష్టం. నేను ఉద్యోగానికైతే టీచర్ని, అది ఆయన చలవతోటే అనుకోండి. నేను విజయనగరం వచ్చినప్పుడు ఉద్యోగ విషయం మీద వసంతరావు వెంకటరావు గారు నన్ను ప్రేరేపించి పీవీజీ రాజు మద్రాసులోనే ఉన్నారు, ఘంటసాలలో ఉన్నాడు, వెళ్ళు వెళ్ళు అని పంపించేశారు. విజయనగరం నుంచి మద్రాసుకి టికెట్ 10 రూపాయలు, స్టేషన్ నుంచి పనగల్ పార్క్కి నంబర్ 17 బస్. ఇంకేముంది, దిగి కరెక్ట్గా 4 అడుగులు వేసేస్తే ఘంటసాల ఇల్లు ఉస్మాన్ రోడ్లో. ఇలా పీవీజీ రాజుగారు ఇక్కడే ఉన్నారట అనగానే ఆ రోజు రికార్డింగ్ తొందరగా కానిచ్చి నన్ను తీసుకుని విజయనగరం ప్యాలెస్లో ఉన్న పీవీజీ రాజు దగ్గరికి వెళ్ళారు ఘంటసాల. మరి ఏం మాట్లాడారో ఏమో తెలియదు కానీ మంచి మాటకారి, వెంటనే జాబు పక్క అయిపోయింది, ఖాయమైపోయింది. నాకు సంగీతం రాదు, కూని రాగం కూడా రాదు. ఆఖరికి నేను రాగం తీస్తే అది కూని రాగమే అవుతుంది, ఏ వాయిద్యము రాదు. అక్షరం మొక్కొచ్చిన ఘంటసాల నన్ను వదిలేవాడు కాదు, నేను ఆయన్ని విడిచిపెట్టేవాడిని కాదు. అనురాగ బంధం మాత్రమే చివరిదాకా మా ఇద్దరిని ఒకటిగా నిలిపింది. ఘంటసాల పాట అందరికీ తెలుసు, ఆ గొంతు మాధుర్యం గురించి కొత్తగా ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి? ప్రపంచమంతటా పిండారబోసినట్టు ఘంటసాల గొంతులోనూ అమృతం ఒలికింది. ఊరికో ఘంటసాలని, వీధికో ఘంటసాలని సృష్టించాడు ఘంటసాల. అయితే అసలైన ఘంటసాల నాకొక్కడికే తెలుసు, నా ఒక్కడికే తెలిసిన ఘంటసాల వేరు. ఆ ఘంటసాలను పరిచయం చేసే ప్రయత్నమే ఇదిగో ఈ రచన. ఎంత సామాన్యుడో వ్యక్తిగా అతను, ఇంత గొప్పవాడు తను అని తనకి ఏనాడు తెలియదు. ఏదో వృత్తి బతకడానికి అన్నట్టుగా ఉండేది ఆ ధోరణి. పాడిన ప్రతి పాట ఇలా దేశమంతటా ఓ జయగంటలో మోగుతుందని ఘంటసాల ఊహించలేదు. అసలు అంత సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనంలా ఉండేవారు. ఎవరు ఏది ఏమన్నా సరే నవ్వుతూ తీసుకోవడమే తప్ప ఒక గొప్ప నిండైన మనస్తత్వం అన్నమాట అది. ఏది ఎప్పుడు ఎవరు ఏమన్నా సరే తోటి గాయకులతో కానీ, అసలు ఏ ద్వారా చిన్న నాకు ఇంకో పని రాదు అనేవాడు ఆయన. అంత అమాయకమైన కమిట్మెంట్ ఉండేది ఘంటసాలకి వృత్తి పట్ల, అలాగే తోటి వారి పట్ల, ఎస్పెషల్లీ విజయనగరంకి చెందిన వాళ్ళ పట్ల ఎంతో ప్రేమ స్పష్టం చేసేవాడు. భక్త రఘునాథ చిత్రానికి సముద్రాల గారిని దర్శకుడిగా పెట్టద్దని స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ వారించారు. అయినా అనుకున్నది సముద్రాలు తనని తొలినాడు ఆదరించారు అన్న కృతజ్ఞత చూపించుకోవడం కోసం ఆర్థికంగా దెబ్బతినడానికి కూడా వెనకాడలేదు ఘంటసాల. ఇక పరోపకారం చిత్రం పరోపకారమే అయిపోయింది. జీవితం అంతా హైరానగా గడిచిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఈ చిన్న విరామం తర్వాత చెప్తాను.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
రామో విగ్రహవాన్ ధర్మ, రాశీభూతమైన ధర్మస్వరూపం అయినటువంటి రామచంద్రమూర్తి గురించి నేను, అంటే నందనాచార్య, మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నమోస్తు రామాయ. భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మై ఇండి మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జయ జయ శ్రీరామ, రఘువర శుభకర శ్రీరామ.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే బెన్నెల. చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో కేవలం సినిమాల్లో తనకి బ్రేక్ ఇచ్చారన్న ఒకే ఒక్క ఉద్దేశంతో వాళ్ళని పెట్టుకోవడం, ఆ తర్వాత ఆర్థికంగా దెబ్బతినడానికి కూడా వెనకాడకపోవడం, పరోపకారం సినిమా కూడాను పరోపకారమే అయిపోయిందని చెప్పాను కదా. జీవితం అంతా ఒక హైరాణంగా గడిచిపోయింది ఘంటసాలకి. మనం ఇప్పుడు ఆయన పాటల్ని ఒక మందులు అంటే రోగికి మందులు ఎలా వేస్తారో అలా ఒక ఔషధ సేవనంలా వాడుకుంటున్నాం. అవి పాడినప్పుడు మాత్రం ఘంటసాల మహా ఒత్తిడిలో ఉండేవారు. అయితే మైకు ముందుకు వెళ్ళేసరికి ఆయనలోని సరస్వతి మేల్కొనేది. మైకుతో రికార్డింగ్ థియేటర్ అంతా పులకించిపోయేది ఆ పాట చప్పుడికి. ఏనాడు ఘంటసాల మ్యూజిక్ డైరెక్టర్ చెప్పింది పాడలేదు, బట్ పాడింది అద్భుతంగా ఉండేది. ఈ విషయంలో ఎప్పుడూ పెండ్యాలకి ఘంటసాలకి పడేది కాదు. రాముడు భీముడులో తగునా ఇది మామ పాట పెండ్యాల ఒకలా చెప్తే తను ఒకలా పాడాడు. రేలంగి కమెడియన్ అలా ఉంటే ఎలా అని హ్యూమరస్గా ఆలపించాడు. అంతా ఘంటసాల పాడిందే బాగుందన్నారు. జయభేరి చిత్రంలో రసికరాజు తగువారము కామ పాటని నూకల చిన్న సత్యనారాయణ చేత పాడించాలని పెండ్యాల పట్టుదల. అది విని ఘంటసాల ఏమాత్రం చెల్లించలేదు. అయితే తను శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నాడు. అందుకే కదా మనకిప్పుడు ఈ పాటైన జ్ఞానం కాస్తో కూస్తో అలవడింది అని ఒక క్షణం బాధపడ్డాడు. అప్పుడు పి పుల్లయ్య గారు, నాగేశ్వరరావు గారు, ప్రొడ్యూసర్ నారాయణరావు కమిటీగా ఏర్పడి చర్చించి ఘంటసాలే ఈ పాట పాడాలి అని నిర్ణయించారు. అలాగా అంటే మనిషి ఎప్పుడూ కూడాను ఒక వ్యక్తిత్వంలో ఇంకా అసలు మచ్చలేని వ్యక్తి. అసలు ఆ పాటని పిలవడానికి మళ్ళీ అంటే తన వరకు వస్తుంది ఆ పాట అనేది అసలు ఫస్ట్ ఆయనకి అర్థం కాలేదు. దానికోసం పిలిచేసరికి చిన్నపిల్లాడి వ్యక్తిత్వం లాగా ఎంత సంబరపడిపోయారంట. ఏ ఈ పాటకు నన్ను పిలిచారు అని చెప్పి అసలు చాలా తక్కువ టైంలో పాడేశారు ఆ రోజున. ఆయన వ్యక్తిత్వం గురించే మాట్లాడుతోంది. ఆయనది చాలా విచిత్రమైనటువంటి మనస్తత్వం. ఓసారి విజయనగరం వచ్చారు. బొంకుదిబ్బ అనే ఒక చోట చెప్పు కుట్టేవాడు ఒకడు ఉండేవాడు. రాత్రి 11 తర్వాత మేము ఇద్దరం నడుచుకుంటూ వెళుతున్నాం. వాడేదో కూనరాగం తీస్తుంటే ఆగి పాట విని అదే ట్యూన్ని చంద్రహారం సినిమాలో ఏనాడు మొదలెడితివి అనే పాటకి పెట్టాడు. మళ్ళీ విజయనగరం వచ్చినప్పుడు వాడికి మంచి బహుమానం ఇచ్చాడు. ఆయనకి నాకు తప్ప వాడికే తెలియదు అసలు ఆ విషయం. తోటి గాయకుల మీద జాలి కరుణ ఉండేవి. వినాయక చవితి సినిమాలో యశోద కిషోర ప్రభో మాధవ అనే పాటని తనే పాడాలి అని ట్యూన్ చేసుకుంటే ఎంఎస్ రామారావు గారు వచ్చి ఏదో ఇబ్బందిగా ఉందని బతిమాలుగానే ఆయన చేతనే పాడించి సహాయం చేశారు. అందరికీ పాటలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారు అని ఫీల్ అయ్యేవారు. మాయబజార్ సినిమాకి నాకు బాగా గుర్తు, చక్రపాణి గారు చెప్పారు అన్నీ నువ్వే పాడవయ్యా, పాడేసి నీ అకౌంట్లో వేసుకో అని అన్నా కూడా వినకుండా మాధవ పెద్ద చేత పాడించారు రెండు పాటలు. అదేంటో మాధవ పెద్ద అంటే ప్రత్యేకత కనబరిచేవారు. చక్రపాణిని నాన్నగారు అని పిలుస్తూ గొప్పగా మన్నించేవారు. మధ్యలో ఎస్ రాజేశ్వరరావుని పెట్టారు విజయవారు. షావుకారికి తనే మ్యూజిక్. ఏదో రాజేశ్వరరావు గారితో స్పర్ధ వచ్చి విజయవాడలో ఆయన్ని తీసేసి ఘంటసాలకు ఫోన్ చేశారు రమ్మని. మధ్యాహ్నం 1 గంట అయింది. మేమిద్దరం భోజనానికి కూర్చున్నాం. అప్పుడే ఫోన్ రాగానే భోజనానికి కూర్చున్నవాడు చేయి కడుక్కొని స్టూడియోకి చిటికలో వెళ్ళిపోయాడు. వెనకాలే నేను. విజయవాడతో ఆయనకి భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు కన్నడంలో చాలా పాటలు పాడారు. అయితే చక్కటి గొప్ప శాంతమూర్తి, కోపాన్ని కోపంగా ప్రదర్శించేవాడు కాదు ఎప్పుడు. అందరినీ బాబు బాబు అని సంబోధించేవాడు. ఉదయాన్నే 5 గంటకి లేచి ఆయనతో పాటు కారెక్కితే మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైం మినహాయిస్తే అర్ధరాత్రి 2 ఇంటికి వచ్చేసరికి బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యేవారు. సుశీల రికార్డింగ్ అయితే ఇంకా అంతే, రాత్రి తెల్లారిపోయేది. ఉదయాన్నే ఇంటి పక్కనే ఉన్న పార్క్లాండ్ హోటల్లో టిఫిన్ చేసేవాళ్ళం. ఇడ్లీ సాంబార్ అంటే మహాప్రీతి. 8 ఇడ్లీలు తినేవాడు. వెళుతూ దారిలో ఏవిఎం ముందు కూల్ డ్రింక్ షాప్ ఉంటే అక్కడ ఆగి లెమన్ డ్రింక్ తాగేవాడు. ఈ లెమన్ డ్రింకు అంటే కాస్త ఐస్ అది వేస్తే మంచిది కాదు అనేది, మళ్ళీ గొంతు పట్టేస్తుంది అని అది తాగి మళ్ళీ చుట్ట కాల్చేవాడు. స్టూడియోలోకి ప్రవేశించంగానే కారు దిగిపోయేవాడు. చెయ్యి ఊపి తను వచ్చినట్టు తెలియజేసి బయట చుట్ట కాల్చుకోవడానికి కూర్చుని ఎన్నో విషయాలు చెప్పేవాడు నాకు. చిన్న, నా జీవితం ఒక కథరా అనేవాడు. ఏమిటో ఎందుకు అలా అనేవాడో అర్థమయ్యేది కాదు నాకు. ఎక్కువ మాట్లాడేవాడు కాదు, జస్ట్ అన్నిటినీ పరిశీలించేవాడు. నిర్మాత శ్రేయస్సు గురించి ఎక్కువగా మథన పడుతూ ఉండేవాడు. నిర్మాత బాగుంటేనే కదరా మన బతుకు అంటూ ఉండేవాడు. అందుకే ఆయన అటు విజయ సంస్థకి, సుందర్లాల్ మెహతా గారి సంస్థకి పర్మనెంట్గా చాలా రోజులు ఉండిపోయారు. ఇక ఆయన ఎప్పుడైనా సరే ఒక సెంటిమెంట్ ఉన్నది అంటే దానికి విపరీతమైన ప్రాధాన్యతనిచ్చేవారు. చిన్నప్పుడు విజయనగరంలో ఒంటి నిండా దురద వచ్చేస్తే పక్కనే ఉన్న అగ్రహారానికి పట్టుకెళ్లారు ఘంటసాలని. వాళ్ళు ముద్దు వాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళని అంటే అలా ముద్దుగా అలా పిలుచుకునేవారు. వాళ్ళ అబ్బాయే ఆయన దగ్గర ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉండిపోయిన నరసింగరావు, ఆయన అసిస్టెంట్ సంగీతరావు, ఘంటసాల గురువైన పట్టరాయన సీతారామ శాస్త్రి పెద్ద కొడుకు. మద్రాసులో ఉండలేక విజయనగరం 2 సార్లు వచ్చేసినా ఫైనల్గా మద్రాసులోనే సెటిల్ అయ్యారు. సంగీతరావు అంటే దానికి ఘంటసాల వాత్సల్యమే మెయిన్ కారణం. ఆయన సంగీతరావు గారు ఇక్కడికి వచ్చేశారు అంటే షావుకారు సినిమా తర్వాత పుట్టాడు. ఎవరు? ఘంటసాల పెద్ద కొడుకు విజయ్ కుమార్. విజయ వాళ్ళ వల్ల మంచి గుర్తింపు వచ్చింది అని విజయ సంస్థ పేరిట విజయ్ కుమార్ అని పెట్టాను అని చక్రపాణికి కూడా చెప్పారు. అడపదడప విజయనగరం వస్తూనే ఉండేవాడు, కానీ ఎవరికి తెలియని ఇచ్చేవాడు కాదు. 1967లో నాకు పెళ్ళైంది. 68లో సతీ సమేతంగా నేను మద్రాసు వెళ్ళాను. వరకట్నం రికార్డింగ్ అవుతాను. ఆయన బయలుదేరుతుంటే నేను వస్తాను మాయ గారు అని నా భార్య అనగానే పొంగిపోయాడు. తప్పకుండా రా అమ్మ అని తీసుకెళ్ళి పక్కనే కూర్చోబెట్టుకుని ముక్కోటి దేవతల సాక్షిగా పాట కంపోజ్ చేశారు. నా భార్యని పంపితేనే కానీ పాడనని సుశీల పట్టుబట్టింది. ఘంటసాల మందలించాడు సుశీల గారిని. ఆయన అంటే సుశీల గారికి గొప్ప గౌరవం ఉండేది. నా కోడలు, దాన్ని వెళ్ళిపోమంటావా అని తిరిగి వాదించేవారు. 1969లో మా అమ్మాయి పుట్టినప్పుడు విజయనగరం వచ్చారు. ఇంటికి వచ్చి డైరెక్ట్గా వంటింట్లోకి వెళ్ళి పొయ్యి మీద పాలు తీసుకుని తాగేశాడు. ఏమిట్రా అని మా పిన్ని అంటుంటే, ఇది నా కొడుకు సొమ్ము అన్నాడు ఘంటసాల నవ్వుతూ. ఇలాంటి ఎన్నో ఉదంతాలను ఆయన రాశారు. ఇంకా చెప్తాను చిన్న విరామం తర్వాత.
హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
గుళ్ళో దేవుళ్ళకి ఇచ్చేంత మర్యాద ఇదివరలో వెండితెర నటీ నటులకు ఇచ్చేవారు. తమ నటనతో, వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతులకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం బళారి విచిత్రం కార్యక్రమానికి. ఘంటసాల గారితో తిప్పుకుంటూ ఆర్కెస్ట్రాలో ఈయన్ని నన్ను కూడా పెట్టారు. 1954 నుంచి 1964 వరకు నేను మద్రాసులోనే ఆయన దగ్గరే ఉన్నాను. ఆయన ఎప్పుడు వచ్చినా ఓ ముత్రం ముక్క రాసేవాడు, స్టేషన్కి కారు పట్టుకురా అని. 1965లో అలాగే రాశాడు, స్టేషన్కి వెళ్ళాను. గజపతి నగరం దగ్గర రాచకిండం అగ్రహారం పెళ్లికి వెళ్ళాం. ఆ రోజు ఆగస్టు 15, ఘంటసాల చేత అక్కడి వాళ్ళు జెండా ఆవిష్కరణ చేయించారు. మీటింగ్ అయింది. అప్పుడందరూ అడిగారు మీ తర్వాతి గాయకుడు ఎవరు అని. అందరము పీబీ శ్రీనివాస్ అని చెప్తాడనుకున్నాం. నా తర్వాత బాలసుబ్రహ్మణ్యం నిలబడతాడని ఆనాడే చెప్పాడు. అప్పటికి బాలు పరిశ్రమకు వచ్చే ఏడాది కాలం అయి ఉంటుందంతే. బాలుని మనసారం మెచ్చుకునేవాడు చిన్న. ఏదో ఒకటి చెప్పగానే సొంతంగా పాడేస్తాడురా బాలు అని అభినందించేవాడు. తనని ఇమిటేట్ చేసేవాళ్ళని చూస్తే గొప్ప చిరాకు పడేవాడు. నా 10,000 పాటలు పాడేస్తే నువ్వు అయిపోతావు అనేవాడు గాయకుడిని పట్టుకుని. ఘంటసాల జీవితంలో మరచిపోలేని విచిత్రం ఒకటి జరిగింది. ఘంటసాల వికలాంగుడు అని ఒక పుకారు వచ్చేసింది. ఎలా వచ్చిందో తెలియదు, బట్ వచ్చింది. అప్పుడు ఘంటసాల ఒక కచేరీలో ఓపెన్ స్టేజ్ మీద అందరికీ తన కాళ్ళు చేతులు చూపిస్తూ పాడాడు. అదే సందర్భం అంటే మా నాన్నగారు క్రొవ్విడి రామన్ గారు రాసిన కథా పుస్తకాన్ని ఘంటసాలకి అంకితం ఇచ్చారు. ఆ సభ మద్రాసులో జరగాలని ఘంటసాల అభిష్టం. అస్మదీయులు చూడలేరు అని మా నాన్నగారు పట్టుదల. ఆఖరికి మా నాన్నగారు పంతమే నెగ్గింది. ఆ సభలో కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు పద్యం పెళ్లి చేసి చూడలో పాట పాడారు. మా తాతగారు ఘంటసాలని పట్టరాయన సీతారామ శాస్త్రి దగ్గర వదిలిపెట్టారు. మాకాం కూడా ఘంటసాల అక్కడికే మార్చుకున్నారు. పట్టరాయన్ గారు విజయనగరం వ్యాసనారాయణ మెట్టల్లో తొలిపాట అని చెప్పారు ఘంటసాలకి. సంగీత కాలేజ్ దగ్గర ఉన్న కుంకుడు చెట్టు కింద ఉదయము సాయంత్రము సాధన చేసేవాడు. గురువుగారికి భారం కాకూడదనే భావంతో మధుకరం చేసి జీవితం గడిపేవాడు. ఇంతలో సింహాచల దేవస్థానంలో మా నాన్నగారి ప్రయత్నంతో భోజన వసతి కుదిరింది. ఘంటసాలకి ఆత్మసంతృప్తి కలిగింది. ఆ తర్వాత అక్కడే ఉంటూ మా నాన్నగారు అప్పుడు స్థాపించిన కౌముది పరిషత్ సభలో 6 ఏళ్ల పాటు ప్రార్థన గీతాలను ఆలపించాడు ఘంటసాల. ఆ తర్వాత నేను మద్రాసు వెళ్ళి ఘంటసాలతో గడిపిన రోజుల్లో ఆ సభల్ని ఆ అనుభవాల్ని నెమరేసుకునేవాడు. ఆ వాసన వల్లేరా సాహిత్యం పట్టుబడింది అని చెప్పేవాడు. విజయనగరం విడిచిపెట్టే ముందు చొప్పల్లి భాగవతార్ గారు ఘంటసాల చేత మారుతి భక్తి మండలిలో కచేరీ ఏర్పాటు చేశారు. ఆనాడే ఆదిభట్ల నారాయణదాసు ఘంటసాలకి తంబూరాన్ని బహుకరించింది. విజయనగరం నుంచి వెళ్ళాక ఆంధ్రదేశంలో శ్రీరామనవమి, గణపతి నవరాత్రులకి, తర్వాత ఈ శారదా నవరాత్రులకి, ఇంకా రకరకాల ఏవైనా సరే చిన్న చిన్నవి పెద్దవి ఏమైనా కాస్త పెళ్ళిళ్ళు ఇలాంటి అన్నిటికీ సంగీత కచేరీలు చేసేవాడు. మద్రాసు వెళ్ళాక ఆల్ ఇండియా రేడియోలో శాస్త్రీయ సంగీతం ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారు. పోషణకి సరిపోక నాటక సమాజం కూడా స్థాపించిన ఘంటసాల పౌరాణిక నటుడు కావాల్సి వచ్చింది. సముద్రాల చలవ వల్ల కొన్ని వేషాలు కూడా వేశారు. అప్పట్లో రజనీకాంతారావు ఘంటసాలలోని రేడియోలో ఆ టాలెంట్ను బాగా ప్రోత్సహించిన వ్యక్తి. 1945లో బిఎన్ రెడ్డి గారి స్వర్గసీమలో నీ రాక కోరి నీ దారి గాచి ఉన్నానే పాట పాడించిన నాడు ఎవ్వరికీ తెలియదు ఆ గొంతు అంత అజరామరంగా ఈవెన్ మరణించక కూడా బ్రతుకుతుంది అని. సిఆర్ సుబ్బరామన్ సలహాయకుడిగా పెట్టుకున్నారు ఘంటసాలని. ఇలా ప్రతి అడుగు ఘంటసాల జీవితంలో మలుపే. తన జీవితాన్ని తను ఓ ప్రేక్షకుడే నాటకాన్ని చూసినట్టు చూసేవాడు ఘంటసాల. నేను ఎప్పుడైనా చిన్నతనం నుంచి ఆవేశపడితే వారించి చూడరా ఏం జరుగుతుందో అనేవాడు. పాట ఆయన్ని చివరిదాకా నడిపించిన పరమ ఔషధం. ఆయనతో జీవితంలో అందరూ సహకరించారు. ఒక్కటే సహకరించనిది, అది ఆయన ఆరోగ్యం. పొద్దున్నే వెళ్ళి ఇన్సులిన్ పుచ్చుకునేవారు. గొంతొక్కటే ఆయన జీవితంలో విజయభేరిలా మోగింది. నోరు కట్టుకోవడానికి సుతారం అంగీకరించేవారు కాదు, అదొక్కటే మన వీక్నెస్ అనేవాడు పైగా చమత్కరిస్తూ. భోజనం అయ్యాక చిన్న ఒక్క పలుకు కూడా వేసుకునేవాడు. గొంతులోకి వెళ్లకుండా మళ్ళీ ఉమ్మేసేవాడు. గొంతు పాడవుతుందేమో అన్న భయం మాత్రం ఎక్కువగా ఉండేది. గొప్ప ప్రేమ నిండిన మనసున్న వ్యక్తి ఆయన. నాకు తెలిసి ఎప్పుడూ అందరినీ ప్రేమించడం, అందరి నుంచి ప్రేమ పొందడం వరంగా భావించేవాడు. ఎంత సెన్సిటివ్ అంటే ఓసారి ఇంటి మేడ మీద నుంచి ఆయన కూతురు శాంతి పడిపోయింది, బోరుమని ఏడ్చేశాడు. అశాంతికి లోనైనందుకు రివర్స్ చేసి శాంతి అని పేరు పెట్టారు. అలాగే హాస్యరస ఉత్పత్తి కూడా ఘంటసాలలో చాలా ఎక్కువ. ఎప్పుడైనా లేటుగా వచ్చినప్పుడు భార్య సావిత్రమ్మ గారు కోపంగా కనిపిస్తే వెంటనే రానంతసేపు విరహమా అని పాడేవారు. రికార్డింగుల్లో కూడా ఉద్రిక్తత అవకాశం అస్సలు ఇచ్చేవారు కాదు. బాగా వాయించకపోతే లెండరే ఆ భోజనానికి వెడగినట్టుంది అనేవారు. అంతే ఆయన కోపం. ఓసారి దేశద్రోహుల చిత్రం రికార్డింగ్ అవుతుంది, జగమే మారినది పాట రికార్డింగ్ అయిపోయాక డబ్బు రాలేదు. ఆయన గొప్పగా చమత్కరించారు, స్వరరాజేశ్వరరావుకి లేదు మనకి లేదు, ఆయన గొప్పవాడని పత్రికలు రాస్తున్నాయి, అయినా పేమెంట్ లేదు, ఇంకా మనల్ని ఎవడు పలకరిస్తాడు, ఇది దేశద్రోహమే మరి అన్నారు నవ్వుతూ. ఆయన్ని కమెంట్ చేసిన వాడు ఆయనకి తారసపడలేదు. భగవంతుడు మద్రాసు పంపాడు, లక్ తోడైంది, మా వాడు ఘంటసాల అయ్యాడు. అయితే ఒకటి, వృత్తిపరంగా ఒక విజయవార్త తప్పితే మిగిలిన అందరితోనూ ఇబ్బందులే పడ్డాడు. లీలని ఎంత ప్రోత్సహించినా నిలదొక్కుకోలేకపోయినప్పటికీ లీలకి స్టార్ లేదని అనేవాడు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్అంటే ఎంతో ప్రేమించేవారు. సొంత ఊరు చిత్రానికి ఎన్టీఆర్ హీరో, పారితోషికం ప్రసక్తే రాలేదు ఇద్దరి మధ్య. ఘంటసాల అమెరికా నుంచి వచ్చినప్పుడు నాయసరావు ఎయిర్పోర్ట్కి వెళ్ళి పూలదండతో సత్కరించి రిసీవ్ చేసుకున్నారు. అందుకు ఘంటసాల ఉబ్బి తబ్బిబ్బి అయిపోయారు. చిన్న నాయసరావు వచ్చారా ఎయిర్పోర్ట్కి అని చెప్పి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా పొంగిపోయేవాడు. చిన్న అక్నాలెడ్జ్మెంట్ను కూడా ఎంతో ఆనందంగా పొంగిపోయేవారు. ఎస్ రాజేశ్వరరావు గారి మెరిట్ పట్ల ఇంట్రెస్ట్ చూపించేవారు. ఏమైనా విజయనగరం సంగీతం విజయనగరందే అనే మాట పదే పదే అనేవారు. జోరుగా హుషారుగా కిలకిల నవ్వులు విసిరిసిన పాట ఏం చేశాడ్రా అని తనలో తాను పాడుకుంటూ ఉండేవారు అస్తమానం. ఇంగ్లీష్ పట్ల పెద్ద ఆసక్తి కనబరిచేవాడు కాదు, అంచేత సైన్ కూడా తెలుగులోనే ఉండేది. ఎప్పుడో రాముడు భీముడు మూవీ నాటికి జీవీఆర్ అని ఇంగ్లీష్లో సిగ్నేచర్ నేర్చుకున్నాడు. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చెంచురామయ్య తగునా ఇది మామ పాటకి 750 రూపాయలు ఇస్తే ఇంగ్లీష్లో పెట్టాడు సిగ్నేచర్. చెంచురామయ్య ఇదేంటి గురువు గారు అంటే నేర్చుకున్నాను లేవోయ్ అన్నాడు. పెద్ద కోరిక ఏంటంటే విదేశాలకు వెళ్ళాలి అని. అభిమానం మూవీ టైంలో గుమ్మడి వెళ్ళి రాగానే ఇన్స్పైర్ అయ్యారు ఘంటసాల. నేనెప్పుడ్రా అనేవాడు, అలాగే వెళ్ళాడు. జీవితాన్ని మహాభారంగా గడిపిన ఘంటసాలకు తన పేరుకి ఇంత గొప్పతనం ఉందని ఎప్పుడూ తెలియదు. ఆయనవన్నీ చిన్న చిన్న కోరికలు. ఆయన పలుకుబడిని ఎప్పుడూ వాడుకోలే. తిరుపతిలో జాగ కొన్నారు అక్కడ లలిత సంగీత కళాశాల పెట్టాలని. విజయ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే చిన్నవాడు రత్నకుమార్ తన దగ్గర ఉంటాడు అనుకునేవాడు. రత్నకుమార్ని ఈ లైన్లోకి తేవాలని ఎప్పుడూ ఆశించలేదు. అలాగే భగవద్గీత పాడాడు కానీ రికార్డ్ చూసుకోలేకపోయాడు. విజయనగరంలో ఘంటసాల ఉన్నది 6 ఏళ్ళు అయినా ఘంటసాల అంటే విజయనగరం అన్న ముద్ర ఘంటసాలే ఇచ్చాడు. పోయే ముందు వైజాగ్ స్టేషన్లో కలిశాను. మనిషిలో మార్పు వచ్చేసింది, కళ్ళల్లో వెలుగు తగ్గింది, తన ప్రయాణం ముగుస్తున్నట్లు మాట్లాడాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నేను బోరుమన్నాను. గాఢంగా ఆలింగనం చేసుకుని నిన్ను మళ్ళీ చూస్తానో లేదోరా అన్నాడు. ఈయనే ఘంటసాల అని చెప్పి రిజర్వేషన్ ఏర్పాటు చేసి ట్రైన్ ఎక్కించాను. ఆ ట్రైన్ ఎక్కి ఘంటసాల మరో లోకానికి వెళ్ళిపోయాడు. ఒంటరిగా విజయనగరం వచ్చిన నేను 1974 ఫిబ్రవరి 11న శాశ్వతంగా ఒంటరివాడినైపోయాను. ఘంటసాల కోసం ప్రపంచమంతా ఏడ్చింది. విజయనగరం వెక్కి వెక్కి ఏడ్చింది. అయినా నేను ఇంకా బ్రతికే ఉండి మా ఘంటసాల కాదు కాదు నా ఘంటసాల ఇంత విశ్వరూపం దాలుస్తుంటే చూసి ఉక్కిరి బిగిరిగా ఆనందపడుతున్నాను. ఇన్నాళ్ళకి ఇన్నేళ్లకి నా శిష్యుడు నాగేంద్ర కుమార్ పూనుకుని నా చేత ఈ అనుభవాన్ని రాయించాడు అని ఆయన రాసుకున్నారు జ్యోతి చిత్రలో. ఇది 19 ఏళ్ల క్రితం అదే రోజున వచ్చింది, నిన్నటి రోజున. సో బెటర్ లేట్ దాన్ ఎవర్, నిన్నటి వర్ధంతికి సంబంధించిన విషయాలు ఇవాళ పంచుకున్నాను. బట్ ఎన్నో మంచి మంచి విషయాలు తెలిసినాయి చూసారా. ఇదండి ఇవాళ చిత్రం బళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళారవి చిత్రంలో మరో విషయంతో మేము ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెనెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళారవి చిత్రం కార్యక్రమం ఫిబ్రవరి 12, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.